ओम नमो नारायणाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमो भगवते रुद्राय। ఈ రోజున ఇక్కడ ఈ గీతా భవనం నిర్మించినటువంటి స్వర్గీయ నరసింహరాజు గారి పేరు మీద చిన్న బిల్డింగ్ కట్టారు, ఇక్కడ నిర్మాణం చేశారు. ఈ రోజున ఆ బిల్డింగ్ ఓపెనింగ్ జరిగింది. దాని ఆ ఓపెనింగ్ ప్రారంభోత్సవ సమయాన్ని పురస్కరించుకుని ఈరోజు నేను చించినాడ గ్రామం రావటం జరిగింది. నరసింహరాజు గారు స్వయం కృషి మీద ఈ భవనం నిర్మించారు. తర్వాత ఈ మెయింటైన్ చేస్తున్నటువంటి కార్యకర్తలు కూడా, అంటే ఈ భవన నిర్వహణ చేసే కార్యకర్తలు కూడా నరసింహరాజు గారు ఎంత శ్రద్ధగా ఈ భవనాన్ని నిర్మించారో అంతే శ్రద్ధతోటి, అంతే భక్తితోటి, అంతే అంకిత భావంతోటి ఈ పని చేస్తున్నారు. అంటే ఈ కమిటీ వారికి, గీతా భవన కమిటీ వారికి కూడా మనం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఆత్మ ఒక్కటే సత్యం, చైతన్యం. చైతన్యానికి మరొక పేరే ఆనందం, చైతన్యానికి మరొక పేరే ఉండటం. ఆత్మ తెలుసుకోవటం అంటే ఆత్మను ఊహించటం కాదు, ఆత్మగా ఉండటం. మనం ఏ మార్గంలో ప్రయాణం చేసినా అజ్ఞానాన్ని వదిలించుకోవాలి. అజ్ఞానం వదిలించుకోకపోతే ఆనంద అనుభవం కలగదు. ఆనందం ఎంత మనకు సమీపంలో ఉన్నా దాని అనుభవం మనకు చేతికి అందదు అని నేను మనం ఆత్రేయపురం గ్రామంలో వివరించుకున్నాం. అది ఒక్కటే సత్యం. ఏది? ఆత్మ. అది ఒక్కటే సత్యం అంటే అది ఒక్కటే నిజమంటే అది ఒకటే సత్యం అనే సంగతి మనకు ఎప్పుడు తెలుస్తుందంటే అనాత్మ విషయాల మీద, అనాత్మ విషయం నుంచి మన దృష్టి మళ్ళాలి. ఆత్మ అంటే ఒక మానవుడికే విచక్షణ జ్ఞానం ఉంది. అంటే మానవ జన్మ, ఒక మానవ జన్మలో విచక్షణ జ్ఞానం ఉంది. మానవుడికి పరమేశ్వరుడు విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. అంటే ఆ మానవ జన్మని మనం జాగ్రత్తగా ఉపయోగించుకుని దాన్ని మనం దాన్ని సద్వినియోగం చేసుకుని మనకున్న వివేకాన్ని సద్వినియోగం చేసుకుని, అంటే వివేకం ఎందుకు అవసరం అంటే ఏది సత్యం ఏది సత్యం కాదు, ఏది ఆత్మ ఏది ఆత్మ కాదు, ఇది ఆత్మ ఇది అనాత్మ, ఇది సత్యం ఇది అసత్యం, ఇది నిత్యం అది అనిత్యం, అలా విడదీసుకోవడానికి మనిషికి వివేకం కావాలి. వివేకం అవసరం. ఆ వివేకం లేకపోతే మా డిస్క్రిమినేషను, అంటే ఇది విడదీసుకునే భావన మనకు రాదు. మనం అనాత్మనే, అనాత్మని అంటిపెట్టుకుని ఉన్నాం. అనాత్మని అంటిపెట్టుకుని ఉండటం వల్ల ఆనందానుభవం, మనకు ఆత్మానుభవం, అమృతానుభవం కలగటం లేదు. అది మనం ఏదైతే అవునో దాన్ని మర్చిపోయాం, ఏదైతే కాదో దాన్ని పట్టుకుని తిరుగుతున్నాం. ఒక రకంగా ఫారెస్ట్లో ఉన్నట్టు, మనం ఒక రకంగా ఫారెస్ట్లో ఉన్నట్టు. అంటే మానవ శరీరాన్ని, ఈ శరీరాన్ని, ఈ మనస్సుని జాగ్రత్తగా ఉపయోగించుకుని కాలాన్ని సద్వినియోగం చేసుకుని నీ హృదయంలో ఆనందం ఉంది, కానీ అది నీకు అనుభవంలోకి రావటం లేదు. అది ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికి నీ వివేకం ఉపయోగించుకుని, అభ్యాసం ఉపయోగించుకుని, వైరాగ్యం ఉపయోగించుకుని ఆనందానుభవం పొందమని పరమేశ్వరుడు చెప్పినటువంటి మాటలు నిన్న ప్రవచనం చేసుకున్నాం ఆత్రేయపురంలో. ఆత్రేయపురం అంటే అత్రి మహాముని తపస్సు చేసినటువంటి ప్రాంతం అని నేను మనం అక్కడ అనుకున్నాం. ఆత్మ ఒక్కటే సత్యం, మిగిలినవన్నీ అంటే ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే. అది లోపల ఉంది, బయట ఉంది, అంతటా ఉంది, పైన ఉంది, కింద ఉంది, కుడి పక్కన ఉంది, ఎడమ పక్కన ఉంది, అంతటా ఉంది. కానీ నీకు ఆ వ్యక్తి భావన, అహం భావన, ఆ మూల తలంపుని తీసి పక్కన పెడితేనే కానీ నీకు అది అనుభవంలోకి రాదు. అంతటా ఉన్నది ఒక్కటే, నోరుతోటి చెప్తే ప్రయోజనం లేదు. దేహమే ఆత్మ, దేహమే సత్యము, దేహమే నేను, నువ్వు ఆత్మవే. ఆత్మ నీకు తెలియకపోవచ్చు, కానీ దేహాన్ని నువ్వు ఆత్మ అనుకుంటున్నావు, ఈ శవాన్ని ఆత్మ అనుకుంటున్నావు. ఈ దేహాత్మ, దేహమే ఆత్మ అనుకునే బుద్ధి నశించే వరకు నీకు లోపల ఆనందానుభవం కలగదు, సత్యానుభవం కలగదు. సత్యానుభవం కలిగితేనే కానీ, సత్యానుభవం కలిగితేనే కానీ, అమృతానుభవం కలిగితేనే కానీ, ఆత్మానుభవం కలిగితేనే కానీ పునర్జన్మలు ఆగవు. అప్పటివరకు ఏదో పునర్జన్మలు వస్తూ ఉంటాయి. అంటే నిజమైన నేనికి తలంపులు ఉండవు, దేహాత్మ బుద్ధికి తలంపులు ఉంటాయి, నిజానేనికి తలంపులు ఉంటాయి. ఏ తలంపు అయితే దేహం తోడు తాగాల్సిన పొందుతుందో దానికి తలంపులు ఉంటాయి. నిజమైన నేనికి లోపల ఉంటుంది చైతన్యానికి తలంపులు ఉండవు. ఈ తలంపులు నేను బంధిస్తున్నాయి. నీ తలంపులే నీ పునర్జన్మలకు కారణం, నీ తలంపులే నీ బంధానికి కారణం, నీ తలంపులే నీ దుఃఖానికి కారణం, అన్ని తలంపులే నీ తలంపులే నీ పునర్జన్మలకు కూడా నీ తలంపులే కారణం. అంటే ఆ తలంపుల్లోంచి నీ విడుదల పొందాలంటే నిజాన్ని నశించాలి. నిజాన్ని నశిస్తే నీకు సమాధి స్థితి వచ్చే, ఆ నిజాన్ని యొక్క మూలం నువ్వు చూస్తేనే కానీ నీకు సమాధి స్థితి కలగదు. ఆ సమాధి స్థితి నీకు కలిగితేనే కానీ నిజమైన నువ్వు ఎవడో నీకు తెలియబడదు. నువ్వు ఎవడో నీకు తెలిసినప్పుడు నువ్వు కాని విషయాల నుంచి వేరుపడతావు. అంటే తలంపులు, నువ్వు శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అని అనుకుంటావు. అనుకునేది ఎవరు? మూల తలంపు అనుకుంటుంది. మూల తలంపు శరీరం అనుకోదు నేను చనిపోతున్నానని, మూల తలంపు అనుకుంటుంది నేను చనిపోతున్నానని మూల తలంపు అనుకుంటుంది. మూల తలంపు చనిపోతుందో మూల తలంపు చనిపోవటం లేదు. మూల తలంపు దేహాన్ని నేను అనుకుంటాను కాబట్టి దేహం చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నానని మూల తలంపు అనుకుంటుంది. కానీ మూల తలంపు మూలంలో బ్రహ్మం ఉంది. మూల తలంపు మూలంలోనే బ్రహ్మం ఉంది. నువ్వు ఎలా వస్తావో అలా వెడితే నువ్వు వచ్చిన మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను. అదే భగవాన్ ఏమన్నారంటే వచ్చిన పని నువ్వు మర్చిపోవద్దని. అంటే ఈ లోకంలోకి ఇంటికి వచ్చామంటే మనం అమృతానుభవం పొందటానికే వచ్చాం. అమృతానుభవం పొందకుండా కనుక ఈ లోకం విడిచిపెడితే మళ్ళీ లోకమే మనకు సిద్ధమవుతుంది. మళ్ళీ శరీరం వస్తుంది, మళ్ళీ లోకం వస్తుంది. అయితే మూల తలంపు మూలంలో బ్రహ్మం ఉంది. అది ఎవరో కాదు, నీవై ఉన్నావు. అది ఎవరో కాదు, అది నీవై ఉన్నావు. అంటే ఆ బ్రహ్మముకి తలంపులు లేవు, ఆ బ్రహ్మముకి తలంపులు లేవు. అంటే శరీరం ఆ బ్రహ్మము నీవై ఉన్నప్పుడు దానికి తలంపులు లేవు కాబట్టి, అది ఎప్పుడు ఉండటమే కాబట్టి, అని శరీరం చనిపోయినప్పుడు కూడా నేను చనిపోతున్నాను తలంపు నీకు రాదు. నువ్వు ఉంటావు నీకు తెలుస్తుంది. శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను తలంపు నీకు రాదు. ఏం చేద్దాం అంటే బ్రహ్మము నీ బ్రహ్మమే ఉన్నావు కాబట్టి బ్రహ్మముకి తలంపులు లేవు. విద్యానికి తలంపులు ఉన్నాయి, కానీ నిజమైన నేనికి, సత్యమైన నేనికి తలంపులు లేవు. అంటే ఈ తలంపుల నుంచి విడుదల పొందితే, ఇష్టం ఒక తలంపు, అయిష్టం ఒక తలంపు, రాగం ఒక తలంపు, ద్వేషం ఒక తలంపు, ఇవన్నీ తలంపులే. ఈ రాగద్వేషాల నుంచి విడుదల పొందకపోతే, ఇష్టాయిష్టాల నుంచి మనం విడుదల పొందలేకపోతే స్థిమితం రాదు, స్థిమితం రాదు. ఈ ఇష్టాయిష్టాలకి రాగద్వేషాలకి మూలం ఏంటంటే ఈ దేహంతో తాదాక్ష్యం పొందే ఆ మొదటి నేను, దేహంతో తాదాక్ష్యం పొందే ఆ మొదటి తలం, ఆ మొదటి తలంపు, తొలి తలంపు, ఆది తలంపు. ఆ ఆది తలంపు, ఆది తలంపు, ఇది ఆది తలంపుని మనం అహంభావన అని పిలుస్తున్నాం. అహంభావం నశిస్తేనే కానీ, అహంభావన ఎక్కడైతే నశించిందో అక్కడే నీకు ఆనందము శాంతి అందుతాయి. అహంభావం నశించకుండా శాంతిని పొందుదామనే ప్రయత్నం చేయొద్దు. మేము అలా ప్రయత్నం చేసినది సాధ్యం కాదు. అహంభావం నశించకుండా, అహంభావం నశిస్తే అశాంతి నశిస్తుంది, అహంభావం నశించకుండా అశాంతి నశించదు. అంటే నీ సాధన, నీ సాధనని, నీ ప్రయత్నాన్ని, నీ వివేకాన్ని అంతా ఆ మొదటి తలంపు మీదే కేంద్రీకరించు. అంటే దేహాన్ని నేను అనుకుంటున్నావు, నీ ఆత్మవు, కానీ దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు, దేహాన్ని సత్యం అనుకుంటున్నావు, దేహాన్ని సర్వస్వం అనుకుంటున్నావు. అందుకే నీ అన్ని అరిష్టాలు నీకు వస్తున్నాయి. దేహాన్ని సర్వస్వం అనుకుంటున్నావు. ఆ దేహాన్ని సర్వస్వం, దేహమే సత్యం అనేటువంటి బుద్ధి నుంచి నువ్వు విడుదల పొందాలి. దానికి మానవ జన్మని సద్వినియోగం చేసుకో, కాలాన్ని సద్వినియోగం చేసుకో, భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకో. నువ్వు లేకుండా నువ్వుంటే శరీరం ఉంది, నువ్వుంటే అంటే ఈ విద్య తొలి తలంపు దేహము నేననే తలంపు ఉంటే మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేహముతోటి తాదాక్ష్యం పొంది తలంపు ఉన్నప్పుడే నువ్వున్నావు, నేనున్నాను, లోకం ఉంది, దేవుడు ఉన్నాడు, పూర్వజన్మలు ఉన్నాయి, పునర్జన్మలు ఉన్నాయి, దేవతలు ఉన్నాయి, పుణ్యం ఉంది, పుణ్యానికి ఫలం ఉంది, దోషానికి ఫలం ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వు దోషాలు, నీరు దోషాలు ఉన్నప్పుడు నీ నిర్మలుడే, నేనే బలహీనతలు ఉన్నప్పుడు నీవు నిర్మలుడే నిర్మలంగానే ఉన్నావు. నీకు రాగద్వేషాలు ఉన్నప్పుడు నీవు నిర్మలంగానే ఉన్నావు. కానీ అప్పుడు కూడా నీకు రాగద్వేషాలు ఉన్నప్పుడు నువ్వు ఆత్మే. ఆ ఆత్మ ఎప్పుడు నిర్మలంగానే ఉంటుంది. కానీ ఆత్మానుభవం లేని మూలం నీకు నిర్మలంగా లేనని నీకు అనిపిస్తాను. రాగద్వేషాలు నీకు ఉన్నప్పుడు కూడా నువ్వు నిర్మలంగానే ఉన్నావు. నువ్వు ఎవరు? ఆత్మవు. ఆత్మ ఎప్పుడు నిర్మలంగానే ఉంటుంది. రాగద్వేషాలు ఉన్నప్పటికీ ఆత్మ నిర్మలంగానే ఉంటుంది. దీనికి ఈ విషయాలకు అనాత్మకి ఆత్మకి ఎట్టి సంబంధం లేదు. అయితే అనాత్మతోటి మనకు అనుబంధం ఉన్నంతకాలం మనకు దుఃఖం వెంటాడుతూ ఉంటుంది, అశాంతి వెంటాడుతుంది. ఆత్మ కాణిజాలంతో అనాత్మకి ఆత్మ కాణిజాలంతో అనుబంధం ఉన్నంతకాలం మనకు అశాంతి వెంటాడుతూ ఉంటుంది. అయితే దానితో నీకు ఉన్నటువంటి అనుబంధాన్ని తగ్గించుకోవాలంటే వైరాగ్యం అవసరం, అభ్యాసం అవసరం. నేను భగవంతుడు చెప్పుకున్న మాటలు చెప్తాం. అనాత్మతోటి మనకున్న అనుబంధాన్ని స్లోగా స్లోగా తగ్గించుకుంటూ రావాలి. ఆ తగ్గించుకోవటమే మహాపురుషుల యొక్క సహవాసం అవసరం, మహర్షుల యొక్క సహవాసం అవసరం. అనాత్మతోటి నీకు అనుబంధం ఉన్నంతకాలం అశాంతి నిన్ను వెంటాడుతూ ఉంటుంది ఏదో రూపంలో. అంటే తలంపులు బ్రహ్మములో తలంపులు లేవు. నువ్వు బ్రహ్మమైనప్పుడు శరీరం చనిపోయినప్పుడు శరీరం పోతుందనే తలంపు నీకు రాదు, శరీరం చనిపోతుందనే తలంపు నీకు రాదు. ఏం చేసి రాదంటే బ్రహ్మకు తలంపు లేవు కాబట్టి నువ్వు బ్రహ్మమే కాబట్టి దాని అనుభవాన్ని నువ్వు పొందినప్పుడు శరీరం చనిపోతున్నప్పుడు నువ్వు చనిపోతున్నానే తలంపు రాదు, నువ్వు ఉంటున్నావు అనే అనుభవం నీకు వస్తుంది. అది బ్రాహ్మీ స్థితి. నిశ్చలంగా ఉండు. ఇక్కడ బైబిల్లో భగవాన్ మాట చెప్తున్నారు, బైబిల్లో చెప్తున్నారు, నిశ్చలంగా ఉండు, నిర్మలంగా ఉండు, ఆందోళన పడకు, ఏమి ఊహించుకోకు, విషయాలన్నీ కూడా ఊహించుకోకు. అంటే నీ తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు శ్మశానానికి వెళ్ళే వరకు దేహానికి సంబంధించిన కార్యక్రమం నిర్ణయింపబడిపోయింది. నీ తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన మీద బరియల గ్రౌండ్కి శ్మశానానికి వెళ్ళేవరకు ఆ దేహం ఎక్కడ ఉండాలో ఏ పని చేయాలంతా కూడా నిర్ణయింపబడిపోయింది. దాన్ని ఊహించుకోవద్దు నువ్వు, దాన్ని ఊహించుకోవద్దు. దేహం యొక్క దాని కోర్సు ప్రకారంది ఆ దేహయాత్ర జరుగుతూ ఉంటుంది. కానీ ఆ దేహంతో నువ్వు తాదాత్మ్యం చెందకపోతే, ఆ మనస్సుతో కనుక నువ్వు తాదాత్మ్యం చెందకపోతే, దేహానికి అదృష్టి ఎదురైనా దేహానికి దురదృష్టి అయినా నీ కాల ప్రవాహంలో నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా నువ్వు ఎప్పుడూ నిర్మలంగానే ఉంటావు. ఏం చేసింది ఆత్మ ఎప్పుడు నిర్మలంగానే ఉంటుంది. కాబట్టి ఈ ప్రారంభాన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండటం, పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం అనేది మీ దేహ ప్రారంభానికి సంబంధించిన విషయం. అది మీ లోపల చైతన్యానికి సంబంధించిన విషయం కాదు. మీ లోపల చైతన్యానికి దీనికి ఎట్టి సంబంధం లేదు. కానీ దేహానికి ప్రారంభం దేహానికే, ప్రారంభం మనస్సుకే, లోపల చైతన్యానికి ప్రారంభం లేదు. అంటే మీకు దేహానికి అనుకూల పరిస్థితులు వ్యతిరేకైనా ప్రతికూల పరిస్థితులు వ్యతిరేకైనా ఆ దేహంతో తాదాత్మ్యం నీకు లేరు. ఇప్పుడు నీ ఆ పరిస్థితులు అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు పొంగిపోవటం, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కుంగిపోవటం అనేది జరగనే జరగదు. నువ్వు నిర్మలంగానే ఉంటావు. అంటే నీకు ఆత్మానుభవం కలిగినప్పుడు ఆ లోపల అంటే అనాత్మతో సంబంధం నీకు తగ్గుతున్నప్పుడు, నువ్వు కానిదానితో సంబంధం నీకు తగ్గుతున్నప్పుడు, అసత్యంతో నీకున్న సంబంధం తగ్గుతున్నప్పుడు, అది నిశ్చలంగా ఉండు, నిర్మలంగా ఉండు, ఏకాగ్రంగా ఉండు. ఏకాగ్రంగా ఉంటే మనం, నిశ్చలంగా ఉంటే మన ఇంటి మన బిహేవియర్ నిర్మలంగా ఉంటే, డే టు డే లైఫ్లో దైనందిన జీవితంలో మన దైనందిన జీవితంలో మన ప్రవర్తన నిర్మలంగా ఉంటే, నిశ్చలంగా ఉంటే, అంటే మన ఆలోచన విడిచిపెట్టకూడదు, సబ్జెక్ట్ విడిచిపెట్టకూడదు, సత్యాన్ని తీసుకొచ్చేదో దేహానికి పరిమితం చేయకూడదు. ఆ ఉపాధిని మనం ఇంటికి గౌరవిస్తున్నామంటే సత్యానికి సంబంధించిన అనుభవం ఉంది కాబట్టి ఆ ఉపాధిని గౌరవిస్తున్నాం. అంతేకాని సత్యాన్ని తీసుకొచ్చి ఆ ఉపాధికి పరిమితం చేయకూడదు. ఆ ఉపాధి లోపల ఉంది సత్యం, లోపల బయట ఉంది, అంతటా ఉంది, పై లోకాల్లో ఉంది, కింద లోకాల్లో ఉంది, అంతటా ఉంది. కానీ నీ అహంభావం అడ్డస్తుంది. అంతటా ఉన్నది ఒకటే వస్తువు. నువ్వేమనుకుంటున్నావు, లోపల నేను ఉన్నాను, బయట ప్రపంచం ఉంది, దేవుడు ఎక్కడో ఉన్నాడు అని విడదీసే భావన, ఆ ఖండ భావన అంతా అహంభావనలోంచి వస్తుంది, దేహబుద్ధిలోంచి వస్తుంది, దేహాత్మ భావంలోంచే వస్తుంది. కానీ అంటే దేహంతో ఏ తరంపైతే తాదాత్యం పొందుతుందో దాన్ని తీసివేయగలిగితే, దాన్ని తొలగించగలిగితే, దాన్ని రిమూవ్ చేయగలిగితే, అప్పుడు ఉన్నది ఒకటే, లోపల ఉన్నది ఒకటే, బయట ఉన్నది ఒకటే, వైకుంఠంలో కైలాసంలో అన్ని లోకాల్లో ఉన్నది ఒకటే, దానికి మించి ఏమీ లేదు, దానికి సమానమైనది కూడా ఏమీ లేదు, అది నా లోపల ఉంది, బయట కూడా ఉన్నదంతే ఒకటే అనేటువంటి అనుభవం నీకు కలుగుతుంది. ఏది ఆ తొలి తలంపు, ఆ దేహంతో తాదాత్మ్యం పొందే ఆ మొదటి తలంపుని నీ వైరాగ్యమైన ఖడ్గంతో నరికి తీసి నరికి పోగులు పెట్టగలిగితే. నేను కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే అది అసలు సామాన్యం కాదు. ఆ మొదటి తలంపును తొలగించడం, తొలి తలంపును తొలగించడం, దేహంతో దేహము నే అనే తలంపును తొలగించడం, వైరాగ్యమనే ఖడ్గం చేతితో పుచ్చుకున్న వాడికి సాధ్యం కానీ మిగతా వారికి సాధ్యము కాదు అని పురుషోత్తమ ప్రాప్తి యోగంలో భగవంతుడు చెప్పాడు. వైరాగ్యం అనే ఖడ్గం పుచ్చుకున్న వాడికి అది సాధ్యం. ఇప్పుడు మన శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం తగ్గిపోవడానికి మన జేబుడో మందు ఉందనుకోండి, ఆ రోగానికి ఏం భయపడక్కర్లేదు. అలాగే నీకు అజ్ఞానం ఉన్నప్పటికీ వైరాగ్యం అనే ఖడ్గం కనుకుంటే, దేహాత్మ బుద్ధి ఉన్నప్పటికీ వైరాగ్యం అనే ఖడ్గం నీ చేతిలో ఉంటే, ఆ దేహాత్మని తొలగించే శక్తి వైరాగ్యం అనే ఖడ్గం ద్వారా నువ్వు తొలగించవచ్చు, అనాత్మతో సంబంధాన్ని తొలగించుకోవచ్చు వైరాగ్యం అనే ఖడ్గం ద్వారా. దానికి ఉదాహరణ ఏంటంటే, మనకు రోగం వచ్చినా ఇబ్బంది లేదు, మనకు రోగం వచ్చిన ఇబ్బంది లేదు, ఆ రోగం పోయే ముందు మన జీవిలో కనుక ఉంటే. ఈ టీబీ వస్తే ఎవరో జరగటం లేదు, ఇంకా దానికి తగ్గిపోయే మందులు ఉన్నాయి. క్యాన్సర్ వస్తే జరుస్తున్నారు, ఇంకా దీనికి తగ్గిపోయే మందులు సరిగ్గా లేవు. అంటే రోగం వచ్చినప్పటికీ, ఆ రోగానికి క్యూర్ ఉన్నప్పుడు, దానికి తొలగించే ముందు ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు అయ్యా. వైరాగ్యం అనే ఖడ్గం ద్వారా నువ్వు దాన్ని తిరిగి అనాత్మతో అనుబంధాన్ని తిరిగించుకోవచ్చు. బైబిల్లో మాట చెప్తున్న క్రీస్తు చెప్పాడటండి, ఏముంటుందంటే బైబిల్ ఏముందంటే, నీ నిశ్చలంగా ఉండు, నిర్మలంగా ఉండు, తొట్టిపాటు పడద్దు, తొట్టిపాటు పడద్దు, నీ వివేకాన్ని పాడు చేసుకోవద్దు, నీ నిర్మలమైన బుద్ధిని పాడు చేసుకోవద్దు, నీ సొంత ఆలోచన పాడు చేసుకోవద్దు, ఎత్తివారి చేతి బిడ్డల కింద ఉండొద్దు, నీ సొంత ఆలోచన పాడు చేసుకోవద్దు, నీ వివేకం పాడు చేసుకోవద్దు, నిర్మలంగా ఉండు, నిశ్చలంగా ఉండు, నిదానంగా ఉండు, అన్ని దానాల్లోకి నిదానమే గొప్పది అని ఉంటే, అంటే నీ దైనందిన జీవితంలో, దైనందిన జీవితంలో నీ ప్రవర్తన నిర్మలంగా ఉండగలిగితే, అంటే నీ బిహేవియర్ ఇంటెలిజెంట్ బిహేవియర్ కనుక అయ్యుంటే, నీ మనస్సు సమానం అవుతుంటే, ఇష్టాల్లోంచి అయిష్టాల నుంచి విడుదల పొంది నీ బుద్ధి సమాన బుద్ధి కనుక అవుతుంటే, అప్పుడు నీకేమి తెలుస్తుందంటే, నీ లోపల భగవంతుని, నీ లోపల ఉన్న, నీ లోపల ఉన్న దేవుడు, నీ లోపల ఉన్న చైతన్యము అది ఎవరో కాదు, అది నీవే అనే సంగతి నీకానే భూమిలోకి వస్తుంది అని బైబిల్లో చెప్పారట నీ మాట. ఇక్కడ భగవాన్ కోట్ చేశారు, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ. మోక్ష సామ్రాజ్యం, స్వర్గరాజ్యం నీ లోపల ఉన్నది, అది నీ లోపల ఉన్న నీకు తెలియదు. అది నీ లోపల ఉన్నప్పటికీ స్వర్గరాజ్యం నీ లోపల ఉన్నది, మోక్షరాజ్యం నీ లోపల ఉన్నది, ఉన్నప్పటికీ నీకు తెలియదు, నీకు తెలియటం లేదు. అది నీవే అనే సంగతి నీకు ఆత్మ ముఖ్యం. ఆ సత్యం అనేది అంటే ఏంటి, చావులేని వస్తువు అనేది నీ హృదయంలో ఉండి ఉన్నప్పటికీ నీకు తెలియటం లేదు. ఎంచేత తెలియటం లేదంటే, నీ జీవితం నిర్మలంగా లేదు, నీ వివేకం ఉంటుందా లేదు, వైరాగ్యం లేదు, అనాత్మతో నీకున్న సంబంధం తొలగలేదు. అందుచేత వస్తువు నీకు తెలియబట్టం లేదు, కానీ లోపల లేకపోవటం వల్ల కాదు. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే, భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే మన మనస్సు నిర్మలం అవటానికి పూజ చేస్తాం, జపం చేస్తాం, ధ్యానం చేస్తాం. పూజ ఎందుకు? మనస్సు నిర్మలం అవటానికి అవసరం. జపం ఎందుకు? మనస్సు నిర్మలం అవటానికి. ఉపాసన, ఉపాసన అంటే భగవంతుని పాదాలను ఎందుకు ఆశ్రయిస్తారంటే, ఉపాసన కోసం ఆశ్రయిస్తారు. అంటే భగవంతుని పాదాలను కనుక ఆశ్రయిస్తే ఏకాగ్రత కలుగుతుంది, దాన్ని ఉపాసన అంట. ఉపాసన లేకుండా మోక్షం రాదని చెప్తారు. అంటే మనసు యొక్క చాపల్యం తగ్గుతుంది. అంటే ఈశ్వరుని ఆరాధించగా మనసు యొక్క చాపల్యం తగ్గుతుంది. పూజ వల్ల, జపం వల్ల, ధ్యానం వల్ల మనసు యొక్క చాపల్యం తగ్గుతుంది. నిరంతరం నువ్వు భగవంతుని స్మరించుకోవటం వల్ల నీకు చేప, మానసికంగా ఈశ్వరుతో నీకున్న అనుబంధం వల్ల నీకేం తగ్గుతుంది? చాపల్యం తగ్గుతుంది, మనసు యొక్క చాపల్యం తగ్గుతుంది. అంటే మనసు యొక్క వాండరింగ్ తగ్గుతుంది, మనసు యొక్క వాండరింగ్ తగ్గుతుంది అయ్యా, మనసు యొక్క వాండరింగ్ తగ్గుతుంది. మనిషి యొక్క వాండరింగ్ తగ్గుతుంది, మనిషి యొక్క చేపలు ఉంటాయి. అంటే ఉపాసన ఏంటికంటే నువ్వు భగవంతుని ఉపాసన చేయగా చేయగా స్మరించగా స్మరించగా మనసు యొక్క చేపలు తగ్గుతుంది. మనసు చేపలను తగ్గితే ఆ మనస్సును భగవంతుడు ఎలా వర్ణించాడంటే గాలి లేని చోట దీపం ఎలా ఉంటుందో చేపల్యము లేని మనస్సు అలా ఉంటుంది. తలంపులు వేగం తగ్గిన మనస్సు అలా ఉంటుంది. నీకు లోపల బలి లోపల వాసన బలీయంగా ఉన్నప్పుడు గాలి అనే చోట దీపంలాగా నీ మనస్సు ఉండలేదు. భగవంతుని ఉపాసన చేయగా 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 వాసన నీకు పలచ పునర్జన్మ హేతువులు టెండెన్సీస్ నీకు పలచబడతాయి. భగవంతుని ఉపాసన చేయగా చేయగా అనేక జన్మల భగవంతుని ఉపాసన చేయగా చేయగా ఉపాసన ఫలంగానే నీకు భగవంతుడే గురు రూపంలో వస్తాడు అయ్యా. ఇది ఇక్కడ సిద్ధాంతం. నువ్వు ఉపాసన చేయగా 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 ఈశ్వరుని ఆరాధించగా ఆరాధించగా ఆ ఈశ్వరుడే నీ ఆరాధనా ఫలితంగా నీ పుణ్య ఫలితంగా వాడే గురు రూపంలో వస్తాడు. గురు రూపంలో వచ్చి ఆత్మవిద్యను నీకు బోధిస్తాడు, ఆత్మవిద్యని నీకు బోధిస్తాడు. ఆత్మవిద్యని అంటే ఆత్మవిద్యను ఎందుకు బోధిస్తాడంటే ఆత్మ యొక్క విశేషం మనకి తెలిస్తేనే కానీ అటువైపు మన మనస్సు అటు తిరగదు, మన ముఖం అటు తిరగదు. అంటే ఆత్మవిద్య ఆ చైతన్యం గురించి చెప్పగా చెప్పగా దాని మీద మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది, టేస్ట్ కలుగుతుంది, దాన్ని పొందాలనేటువంటి ఆ చైతన్య స్థితిని పొందాలనేటువంటి కాంక్ష కలుగుతుంది. అది గురువు బోధిస్తాడు. ఆ గురువు ఏదో కాదు, నువ్వు పరమేశ్వరుడు అనేక జన్మల నుంచి నువ్వు పరమేశ్వరుని ఆరాధించగా ఆరాధించగా పరమేశ్వరుడు గురు రూపంలో వస్తాడు. వాడు పరాయివాడు కాదు, గురువు పరాయివాడు కాదు, ఆ ఈశ్వరుడు ఈ రూపంలో వస్తాడు అయ్యా. వచ్చి నీకు ఆత్మ గురించి బోధిస్తాడు, ఆత్మ గురించి బోధిస్తాడు. నిజమైన గురువు లోపలే ఉన్నాడు, నిజమైన గురువు లోపలే ఉన్నాడు. శరీర వారు ఏం చేస్తాడంటే అది ఆత్మ గురించి బోధిస్తాడు. నీకు అంతర్దృష్టి కలగజేస్తాడు, నీకు అంతర్దృష్టి కలగజేస్తాడు. అంతర్దృష్టి కలిగిన తర్వాత లోపల నిజమైన గురువు లోపల ఉన్నాడు. వాడు ఎలా ఉన్నాడు? చైతన్య రూపంలో ఉన్నాడు, ఆత్మరూపంలో ఉన్నాడు, బ్రహ్మములో ఉన్నాడు. వాడు అంతర్దృష్టి కలిగాక బయట గురువు నీకు అంతర్దృష్టి కలిగజేస్తాడు. లోపల గురువు ఏం చేస్తాడంటే నీ మనస్సు అంతర్ముఖమైన తర్వాత తనలోకి గుంజుకుంటాడు. లోపల గురువు గుంజుకుని తన స్వరూపాన్ని ఇస్తాడు. అదే కడసారి జన్మ, అదే చిటారు కొమ్మ. ఇక్కడ మనస్సు ప్రధానం, ఇక్కడ మనస్సు ప్రధానం. ఎవరైనా భగవాన్ దగ్గరికి వచ్చి ఏమంటే పలానా వారి మిమ్మల్ని చూడటానికి రావటం లేదు ఏంటి అని వారి భక్తులు, ఏమో మీ శరీరం ఇక్కడ ఉంది, మీ మనస్సు ఇంకో చోట ఉండొచ్చు, వారి శరీరం ఇక్కడ ఉందా, మనస్సు నాన్నగా ఉండొచ్చు కదా, అదే కదా మనస్సే కదా ముఖ్యం అనేవారు. మీ శరీరం ఇక్కడ ఉంది, మీ శరీరం ఎక్కడ ఉంది, మీ వారి మనస్సు ఎక్కడో, మీ శరీరం ఇక్కడ ఉంది, మీ మనస్సు ఎక్కడో ఉండొచ్చు. ఎవరైతే ఇక్కడికి రావటం లేదని మీరు అనుకుంటున్నారో వారి శరీరం ఎక్కడ ఉండొచ్చు, వారి మనస్సు ఎక్కడ ఉండొచ్చు, మనస్సు కదా ముఖ్యం. ఈశ్వరుడితో మనకు మానసిక అనుబంధం ముఖ్యం. ఈశ్వరుడితో మనకి ఆ మానసికమైనటువంటి మెంటల్ కాంటాక్ట్, భౌతికమైన శరీరం ఎక్కడ ఉన్నదనేది ముఖ్యం కాదు, ఆ మానసికమైనటువంటి అనుబంధమే ముఖ్యం, ఆ మెంటల్ కాంటాక్టే ముఖ్యం. అంటే మనస్సుకి ఇటువంటి చిక్కులు వస్తూ ఉంటాయి. అంటే మనస్సుకి అంటే మనం గ్రహించవలసింది ఏంటంటే ఇది కాదని అది, అది కాదని ఇది, ఈ మార్గం కాదని ఆ మార్గం, ఆ మార్గం కాదని ఈ మార్గం. బుద్ధికి ఇలా చాపల్యం వస్తూనే ఉంటుంది, మనస్సుకి చాపల్యం వస్తుంది. అంటే మనస్సు మూలంలోనే నిజముంది, మన మనోమూలంలోనే నిజముంది. ఆ నిజాన్ని తెలుసుకునే వరకు మనస్సును నమ్మటానికి వీలు లేదు. మనస్సుని నమ్మటానికి వీల్లేదు. ఆ నిజాన్ని తెలిస్తేనే కానీ మనస్సు స్థిరపడదు, మనస్సు కుదిరిపడదు, మన మనస్సు అక్కడ నశించదు. మనస్సు తన మూలాన్ని చూడకుండా అది నశించదు. మనస్సు తన మూలాన్ని చూసినట్టుగా అది నశిస్తుంది. తన మూలంలో ఉన్నటువంటి బ్రహ్మ నీకు స్వరూపంగా వ్యక్తమవుతుందయ్యా. దానికి తలంపులు లేవు, దానికి చిక్కులు లేవు, దానికి ఇతరులు లేరు. ఇతరులు ఉంటే వ్యామోహం, కానీ ఇతరులు లేని వాడికి వ్యామోహం ఏంటి? ఇతరులు ఉంటే మోహం, లోకం ఉంటే మోహం. ఆ బ్రహ్మముకి ఇతరులు లేరు, ఆ బ్రహ్మముకి లోకం లేదు. నేను పాయింట్ మనం చెప్పుకున్నది బాగా గుర్తుపెట్టుకున్నా. ఒక్క వాక్యం చాలు మీరు బాగుపడటానికి, మీ మనసుకు అంతర్దృష్టి కలగటానికి ఆ ఒక్క వాక్యమే చాలు. తాడు ఇది ఒకటే బాగా అర్థం చేసుకోండి. మీరు ఒక్క వాక్యం చాలు మనం బాగుపడటానికి, ఒక్క మాట చాలు. వన్ వర్డ్ ఈజ్ అనఫ్, వన్ సెంటెన్స్ ఈజ్ అనఫ్. అసలు మనకు అర్థం అవ్వాలి. వన్ వర్డ్ ఈజ్ అనఫ్, వన్ సెంటెన్స్ ఈజ్ అనఫ్, సైలెన్స్ ఆల్సో ఈజ్ అనఫ్. అయితే మనకు తక్కువ తింటే, మనకి మెచ్యూరిటీ కనుక ఉంటే, అర్థం చేసుకునే అర్హత ఉంటే, యోగ్యత ఉంటే మౌనం కూడా సరిపోదు. ఎంచేదంటే మౌనం ద్వారానే నేను వాసన, నీ వాసన రహితం చేస్తాడు. నేను గురువు మౌనం ద్వారానే వాసన లేని స్థితిని తీసుకెళ్తాడు. ఆ వాసన, నీలో ఉన్న వాసన ఎలా తొలగించాలో నీకంటే ఎక్కువ గురువుకు బాగా తెలుసు. నువ్వు ఆరాధించగా, భగవంతుని ఆరాధించగా అర్థం చేసుకునే శక్తి ఇచ్చేవాడు కూడా భగవంతుడే. నీకు అవగాహన, అండర్స్టాండింగ్ అయ్యే శక్తి ఇచ్చేవాడు కూడా భగవంతుడే. నువ్వయ్యా అదే మనసుకి ఇటువంటి చిక్కులు వస్తూనే ఉంటాయి. మనసుకు ఆందోళన వస్తే మనసుకి చిక్కులు వస్తావయ్యా. అంటే లోపల నీకు ఆందోళన లేని వస్తువు, చిక్కులు లేని వస్తువు, అశాంతి లేని వస్తువు, ఏకంగా ఉండే వస్తువు లోపల ఏంటంటే ఆ బ్రహ్మమే. నేను చెప్పిన వాక్యం రిపీట్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి. నీకు తాడు పాముగా కనిపిస్తున్నంతకాలం భయం నిన్ను విడిచిపెట్టదు. ఒకవేళ మీరు ధైర్యంగా ఉండాలని అనుకున్నప్పటికీ, మీరు ఎవరిని చెప్తారనుకో మీరు ధైర్యంగా ఉండండి అంటే వాళ్ళు భయపడుతున్నారని అర్థం. తాడు పాముగా కనిపిస్తున్నది బాగా అర్థం చేసుకోండి. తాడు పాముగా కనిపిస్తున్నప్పుడు, కనిపిస్తున్నంతకాలం మీకు భయం తప్పదు. ఒకవేళ మీరు ధ్యానం చేసినా లేకపోతే జపం చేసినా మీకు భయం తప్పదు. తాడు పాముగా కనిపిస్తున్నంత కాలం, తాడు లేకుండా పాము లేదు, తాడు లేకుండా పాము లేదు. మీకు పాములో తాడు కనపడటం లేదు, తాడులో పాము కనిపిస్తాం. అంటే తాడులో పాముని నీ మనస్సు కల్పించింది. నిజంగా పాముంది అక్కడ లేదు, తాడులో ఉన్న పాముని నీ మనస్సే కల్పించింది. కల్పించింది కూడా నీ మనస్సే, భయపడేది కూడా నీ మనస్సే. బాగా అర్థం చేసుకోండి. కలిపిన తాడులో భావన కల్పించింది కూడా నీ మనస్సే, భయపడేది కూడా నీ మనస్సే. అదేవిధంగా బ్రహ్మములో నీకు లోకం, బ్రహ్మములో నీకు లోకం కనిపిస్తుంది. బ్రహ్మములో నీకు లోకం కనిపిస్తుంది, బ్రహ్మములో లోకం కనిపించింది కూడా నీ మనస్సే. లోకాన్ని చూసి భయపడేది కూడా నీ మనస్సే. అక్కడ తాడు లేదు, అక్కడ ఉన్నది తాడే, పాము లేదని నీకు అర్థం అవటానికి ఓ టార్చ్ లైట్ సరిపోతుంది. అలాగే ఉన్నది బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే, అక్కడ లోకం లేదని తెలియటానికి ఇక్కడ జ్ఞానం అవసరం. బయట టార్చ్ లైట్ సరిపోతుంది, ఈ లోపల జ్ఞానం అవసరం. ఆ టార్చ్ లైట్ అది తెలుస్తుంది ఉన్నది ఉన్నది తాడే పాము లేదని. అలాగే వివేకం వల్ల, జ్ఞానం వల్ల నీకు ఉన్నది బ్రహ్మమే, ఆ బ్రహ్మములోనే మనకు లోకం కనిపిస్తుంది. ఉన్నది బ్రహ్మమే, నా మనస్సు బ్రహ్మమునే లోకంగా చూస్తుంది. ఏ చీకటైతే నీకు తాడులో పాముని కనిపింపజేస్తుందో, అదేవిధంగా అజ్ఞానంలో బ్రహ్మమును లోకాన్ని కనిపింపజేస్తుంది. నీకు అజ్ఞానాన్ని తీసిపోయి అజ్ఞానాన్ని తీసేస్తే ఉన్నది అన్నట్టు కనిపిస్తుంది. ఆ తాడు దగ్గర టార్చ్ లైట్ చేసి చూస్తే ఉన్నది అన్నట్టు కనిపిస్తుంది. అప్పుడు పాము నిజంగా లేదు, నా మనస్సు కల్పితమే అన్నది తెలుస్తుంది. నీకు బ్రహ్మ మనస్సు నశి